ఓం శాంతి. మురళీ డేట్ 23/12/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరూ బాబా దగ్గరకు ఎందుకు వస్తారు? రిఫ్రెష్ కావటానికి వస్తారు. బాబాని కలవటంతోనే భక్తి మార్గంలో ఎంత కష్టపడ్డామో ఆ శ్రమంతా దూరమైపోతుంది. మనల్ని బాబా ఎలా రిఫ్రెష్ చేస్తాడు? జ్ఞానాన్ని వినిపించి వినిపించి రిఫ్రెష్ చేస్తాడు. స్మృతి ద్వారా కూడా మనకి మనం రిఫ్రెష్ అయిపోతాం. నిజంగా చెప్పాలి అంటే సత్యయుగము విశ్రాంతపురి. ఇది లేదు అది లేదు, దీనికోసం కష్టపడుతున్నాం దానికోసం కష్టపడుతున్నాం అన్న మాటే ఉండదు. సర్వప్రాప్తులతో సంపన్న జీవితం బాబా ఒడిలో రావటంతోనే మనందరికీ విశ్రాంతి లభించింది. మన జీవితంలో అలసటంతా దూరమైపోయింది. ఒక రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని సంతోషంగా ఉండండి. ఏ రహస్యం? డ్రామా రహస్యం. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారికి వారి వారి పాత్ర లభించింది. వాళ్ళు యథార్థంగా వాళ్ల పాత్రను అభినయిస్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే ఎప్పుడు చింత బాధల్లో ఉండరు, సంతోషంగా ఉంటారు. లక్ష్యాన్ని ముందుంచుకోండి. ఈ చదువు ద్వారా మనం లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాం. లక్ష్యం ముందుంటే సంతోషం బాగుంటుంది. మన బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ. ఈ రెండు శక్తివంతంగా ఉంటే వేగంగా ముందుకెళుతూ ఉంటాము. స్మృతి బాగుండి సేవ బలహీనంగా ఉండటం, సేవ బాగుండి స్మృతి బలహీనంగా ఉంటే వేగంగా ముందుకెళ్లలేము. స్మృతి ఉండాలి, నిస్వార్థ సేవ ఉండాలి, అప్పుడు మనం ఎటువంటి మాయనైనా సహజంగా జయించగలుగుతాము. ఎప్పుడు? యోగము నిస్వార్థ సేవ రెండు ఉండాలి, అప్పుడు మాయను జయించగలుగుతాము, సదా విజయీగా అవుతాము. ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా, పరిస్థితులను ఆట బొమ్మలాగా భావిస్తూ నడవండి. ప్రపంచమే ఒక ఆట, పరిస్థితులన్నీ ఒక అలౌకిక ఆట బొమ్మలు ఇలా భావిస్తూ నడవాలి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు మీరు బాబా దగ్గరకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. బాబాని కలవటంతో భక్తి మార్గపు శ్రమంతా దూరమైపోతుంది. ప్రశ్న, బాబా పిల్లలైన మిమ్మల్ని ఏ విధంగా రిఫ్రెష్ చేస్తారు? జవాబు, మొదటి పాయింట్, బాబా జ్ఞానం వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. రెండో పాయింట్, స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అయిపోతారు. వాస్తవంగా సత్యయుగమే నిజమైన విశ్రాంతపురి. దేనినైనా ప్రాప్తి చేసుకోవటానికి శ్రమించేందుకు అక్కడసలు అప్రాప్తి వస్తువే ఉండదు. మూడో పాయింట్, శివబాబా ఒడిలోకి వస్తూనే పిల్లలైన మీకు విశ్రాంతి లభిస్తుంది, అలసటంతా దూరమైపోతుంది. ఓం శాంతి. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, తోడుగా ఈ దాదా కూడా తెలియచేస్తారు. ఎందుకంటే బాబా కూర్చొని ఈ దాదా ద్వారా తెలియచేస్తారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలాగే ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఈ బ్రహ్మని భగవంతుడు అని అనరు. ఇది భగవాను వాచ. బాబా ఏం తెలియచేస్తారు? దేహి అభిమాని భవ. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించకుండా పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చెయ్యలేరు. ఈ సమయంలో ఆత్మలన్నీ పతితమై ఉన్నాయి. పతితులనే మనుష్యులు అని అంటారు. పావనులను దేవతలు అని అంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు. మనుష్యులే పిలుస్తారు, హే పతితులను పావనం చేసేవారు రండి అని. దేవీ దేవతలు ఇలా ఎప్పుడూ పిలవరు. పతిత పావనుడైన బాబా పతితుల పిలుపు విని వస్తారు. ఆత్మలని పావనంగా చేసి కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మే తండ్రిని పిలుస్తుంది, శరీరమైతే పిలవదు. పార్లౌకిక తండ్రి ఎవరైతే సదా పావనంగా ఉంటారో వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇది పురాతన ప్రపంచం. బాబా కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కొందరు ఎలాంటి వారున్నారంటే, వారు మాకు ఇక్కడే అపారమైన సుఖముంది, ధనము సంపద చాలా ఉన్నాయి అని అంటారు. వారు మాకోసం ఇదే స్వర్గమని భావిస్తారు. వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించటం ఇది కూడా తెలివి తక్కువతనమే. ఎంతటి శిథిలావస్థకు చేరుకుంది. అయినా మనుష్యులు మేము స్వర్గంలో కూర్చున్నాము అని అంటారు. పిల్లలు అర్థం చేసుకోకపోతే మీరేమన్నా రాతిబుద్ధి కలవారా అని బాబా అంటారు. ఇతరులకు అర్థం చేయించలేరా? ఎప్పుడైతే స్వయం పారస బుద్ధులుగా అవుతారో అప్పుడే కదా ఇతరులను కూడా తయారు చెయ్యగలిగేది. పురుషార్థం బాగా చెయ్యండి. ఇందులో సిగ్గుపడవలసిందేముంది? ఏమీ లేదు. కాని మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పం నుండి ఏవైతే వ్యతిరేకమైన విషయాలు నిండి ఉన్నాయో అవి ఏమంత తొందరగా మర్చిపోలేరు. ఎప్పటి వరకైతే బాబాని యథార్థంగా గుర్తించరో అప్పటి వరకు ఆ శక్తి రాదు. బాబా అంటారు, ఈ వేదాలు శాస్త్రాల వలన మనుష్యులేమీ బాగుపడరు. దినప్రతి దినం ఇంకా భ్రష్టమవుతూ వచ్చారు. సతో ప్రధానం నుండి తమో ప్రధానమే అయ్యారు. మేమే ఒక్కప్పుడు సతో ప్రధాన దేవీ దేవతలమని, మళ్లీ ఎలా కిందకు వచ్చామని ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. మళ్లీ 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అనేశాక ఇంకెలా తెలుస్తుంది? బాబా తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు ఇంకా ఎవరూ లేరు. అందరూ ఒకరి వెనక మరొకరు ద్వారాల వద్ద తోసుకుంటూ ఉంటారు, కిందకు పడుతూ ఉంటారు. కిందకు పడుతూ నేల మీదకొచ్చేస్తారు. శక్తంతా అంతమైపోతుంది. బాబాను యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. బాబానే వచ్చి అందరి బుద్ధి తాళాలను తెరుస్తారు. అప్పుడు ఎంత రిఫ్రెష్ అవుతారు. బాబా వద్దకు పిల్లలు రిఫ్రెష్ అవ్వటానికే వస్తారు. ఇంట్లో విశ్రాంతి దొరుకుతుంది కదా. బాబాని కలవటంతోనే భక్తి మార్గపు శ్రమంతా దూరమైపోతుంది. సత్యగాన్ని కూడా విశ్రాంతపురి అని అంటారు. అక్కడ మీకెంత విశ్రాంతి లభిస్తుంది? మీరు కష్టపడటానికి అప్రాప్తి అయిన వస్తువంటూ ఉండదు. ఇక్కడ బాబా రిఫ్రెష్ చేస్తారు. ఈ దాదా కూడా రిఫ్రెష్ చేస్తారు. శివ్ బాబా ఒడిలోకి రావటంతోనే ఎంత విశ్రాంతి లభిస్తుంది? విశ్రాంతి అంటే శాంతి. మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. కొందరు విశ్రాంతి కోసం అటూ ఇటూ వెళుతూ ఉంటారు. కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ అనేది లేదు. ఇక్కడైతే బాబా మీకు ఎంత జ్ఞానాన్ని వినిపించి రిఫ్రెష్ చేస్తారు? బాబా స్మృతిలో కూడా ఎంతగా రిఫ్రెష్ అయిపోతారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా అయిపోతారు. సతో ప్రధానంగా అయ్యేందుకు ఇక్కడకు బాబా వద్దకొస్తారు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, బాబాని స్మృతి చెయ్యండి. మొత్తం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? సర్వాత్మలకు విశ్రాంతి ఎలా మరియు ఎక్కడ దొరుకుతుందో బాబా తెలియచేశారు. అందరికీ బాబా సందేశం అందించటం పిల్లలైన మీ బాధ్యత. నన్ను స్మృతి చేస్తే ఈ వారసత్వానికి మీరు యజమానులుగా అవుతారు అని బాబా అంటున్నారు. బాబా ఈ సంగమ యుగంలో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడకు మీరు వెళ్లి అధిపతులవుతారు. మళ్లీ ద్వాపరయుగంలో మాయా రావణుడు ద్వారా శ్రాపితులవుతారు. కావున పవిత్రత, సుఖము, శాంతి, ధనము మొదలైనవన్నీ అంతమైపోతాయి. మెల్లమెల్లగా ఎలా అంతమైపోతాయి అన్నది కూడా బాబా తెలియచేశారు. దుఃఖధామంలో విశ్రాంతి ఏమైనా ఉంటుందా? సుఖధామంలో అంతా విశ్రాంతే విశ్రాంతి. మనుషులను భక్తి ఎంతనో అలసటపరుస్తుంది. జన్మ జన్మాంతరాలు భక్తి ద్వారా ఎంత అలసిపోతారు. ఒక్కసారిగా పేదవారైపోయారు. ఈ రహస్యాలన్నీ బాబా కూర్చొని తెలియచేస్తున్నారు. కొత్త కొత్త వాళ్లు వస్తే వారికి ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో మనుషులు ఎంతగా ఆలోచిస్తారు. ఏదైనా ఇంద్రజాలం కాదు కదా అని అనుకుంటారు. అరే, మీరే అంటారు కదా భగవంతుడు ఇంద్రజాలికుడు అని. అవును, నేను తప్పకుండా గారడి చేసేవాడిని. కాని మనుషుల నుండి గొర్రెలు మేకలుగా చేసే గారడి కాదు అని బాబా అంటారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది పిరికితనానికి ఉదాహరణ వంటిది. ఈ సమయంలో మనుషులందరూ పిరికి మేకల వలె ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇక్కడవే, ఈ సమయానికే గాయనముంది. కల్పపు అంతం కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. చండికకు ఎంత పెద్ద మేళా జాతర్ను జరుపుతారు. అసలు ఆవిడ ఎవరు? ఆవిడ ఒక దేవత అని అంటారు. ఇటువంటి పేర్లక్కడ అసలు ఉండనే ఉండవు. సత్తీగల్లో ఎంత చక్కని సుందరమైన పేర్లుంటాయి. సత్తిగ సాంప్రదాయాన్ని శ్రేష్టాచారి సాంప్రదాయము అని అంటారు. కలియుగ సాంప్రదాయానికి ఎంత చీచి పేర్లనిస్తారు. ఇప్పటి మనుష్యులను శ్రేష్టమైన వారు అని అనరు, దేవతలను శ్రేష్టమైన వారు అని అంటారు. మహిమ కూడా ఉన్నదే, మనుష్యుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా ఎలా తయారవుతారు? ఈ రహస్యాన్ని బాబా మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచము, దీనిని మానవ ప్రపంచము అని పిలుస్తారు. పగలును వెలుగు అని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానం వెలుగు, భక్తి అంధకారం, అజ్ఞాన నిద్ర అని కూడా అంటారు కదా. ముందు మాకేమీ తెలియని కారణంగా నేతి నేతి అంటే మాకు తెలియదు అనేవారిమని ఇప్పుడు మీకు అర్థమయ్యింది. ఇప్పుడు మీరు ముందు మేము నాస్తికులమేనని అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రినే తెలుసుకోలేదు. వారు నిజమైన అవినాశి తండ్రి, వారినే సర్వాత్మల తండ్రి అని అంటారు. పిల్లలైన మీకు తెలుసు, ఇప్పుడు మేము ఆ బేహద్ తండ్రికి పిల్లలమయ్యామని. బాబా పిల్లలకు గుప్త జ్ఞానాన్నిస్తారు. ఈ జ్ఞానం మనుష్యులెవ్వరి వద్ద దొరకదు. ఆత్మ కూడా గుప్తమే. గుప్త జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మే ముఖము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది. ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది. పిల్లలు దేహ అభిమానులుగా అవ్వకండి. దేహ అభిమానం వల్ల ఆత్మశక్తి అంతమైపోతుంది. ఆత్మ అభిమానిగా అవ్వటం వల్ల ఆత్మశక్తి జమ అవుతుంది అని బాబా అంటారు. డ్రామా రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకుని నడవండి. ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరైతే సరిగ్గా తెలుసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. డ్రామాను యథార్థంగా తెలుసుకోకపోతే వారు గబ్బిలంలా తలక్రిందులుగా వ్రేలాడతారు. గబ్బిలం అనే అక్షరం చాలా అశుద్ధమైనది. ఇటువంటి అక్షరాలు దేవతల డిక్షనరీలో ఉండవు. మనుషులు పైకి వెళ్లేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు, పైన ప్రపంచం ఉందని భావిస్తారు. పైన ప్రపంచముందని శాస్త్రాలలో విని ఉన్నారు కాబట్టి అక్కడకు వెళ్లి చూద్దామనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. చాలా మంది ప్రపంచంలో నివసిస్తున్నారు కదా. భారతదేశంలో కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉండేది. ఇక ఏ ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నింటిలో నివసిస్తున్నారు మీరు ఆలోచించండి. ఎంత చిన్న భారత ఖండంలో దేవతలు ఉంటారు. యమునా నది తీరం పైననే ఫరిస్తాను ఉండేది. అక్కడే లక్ష్మీ నారాయణులు రాజ్యం చేసేవారు. ఎంతటి సుందరమైన, శోభాయమానమైన, సతోప్రధాన ప్రపంచమది. ప్రకృతి సిద్ధమైన అందముండేది. చమత్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుంది అన్నది పిల్లలకు చూపించాం. గదంతా ప్రకాశవంతమైపోతుంది. ఇవి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఫరిస్తానుకు అంటే దేవతా ప్రపంచానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. అంతేకాక సరోవరంలో మునగటంతోనే దేవతలయ్యేదేమీ లేదు. ఇవన్నీ అసత్యమైన పేర్లు పెట్టేశారు. లక్షల సంవత్సరాలు అని అనటంతో అన్నింటినీ మర్చిపోయారు. నెంబర్ వారి పురుషార్థమనుసారంగా మీకన్నీ గుర్తొస్తున్నాయి. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను శరీరం ద్వారా అభినయిస్తుంది. మళ్లీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం గతి ఏమవుతుందో చూడండి. ఆత్మే పాత్రను అభినయిస్తుంది. ఎంతగా ఆలోచించవలసిన పెద్ద విషయం ఇది. మొత్తం ప్రపంచంలోని ఆత్మలు తమ పాత్ర అనుసారంగా పాత్రను అభినయిస్తారు. కొద్దిగా కూడా తేడా వచ్చే అవకాశం లేదు. అదే విధంగా నాటకమంతా పునరావృతమవుతుంది. ఇందులో సంశయించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో తేడా ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంది కదా. మేము స్కాలర్షిప్ తీసుకోవాలి అని పిల్లలకు తెలుసు. కాబట్టి హృదయం సంతోషమైపోతుంది. ఇక్కడ కూడా లోపలికి వస్తూనే మీ లక్ష్యం కనిపిస్తూనే తప్పకుండా సంతోషమనిపిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఈ దేవీ దేవతలుగా తయారయ్యేందుకే ఇక్కడ చదువుతున్నాము అని. వేరే జన్మ లక్ష్యాన్ని ఇప్పుడే చూడగలిగే పాఠశాల ఇంకెక్కడా ఉండదు. మీరు లక్ష్మీనారాయణలుగా ఎలా తయారవుతున్నారు అన్నది చూస్తున్నారు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నా మళ్లీ భవిష్యత్తులో వీరిలాగా లక్ష్మీనారాయణలుగా తయారయ్యే చదువుని చదువుతున్నాము. ఎంతటి గుప్తమైన చదువు! లక్ష్యాన్ని చూసి ఎంతగా సంతోషపడాలి! సంతోషానికి అవధులు లేవు. పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఎంతో గుప్తంగా ఉంది, కాని చాలా గొప్ప పాఠశాల ఇది. ఎంత పెద్ద చదువు ఉంటుందో అన్ని ఎక్కువ సాధనాలుంటాయి. కాని ఇక్కడ మీరు నేలపై కూర్చొని చదువుతారు. ఆత్మే చదవవలసి ఉంటుంది. నేలపైన కూర్చోండి లేక ఆసనంపైన కూర్చోండి, కాని సంతోషంతో గంతులు వెయ్యండి. ఈ చదువులో పాస్ అయిన తర్వాత వెళ్లి ఇలా తయారవుతాము. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా వచ్చి తన పరిచయాన్నిచ్చారు. నేను వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను. బాబా వీరిలో ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారు. దేవతలను బాబా చదివించారు. దేవతలకి జ్ఞానం ఎక్కడిది? దేవతల్లో జ్ఞానం లేదా? మనుష్యులే ఈ జ్ఞానం ద్వారా దేవతలయ్యారు. దేవతలుగా అయిన తర్వాత ఈ జ్ఞానం అవసరమేమిటి? లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్గా అయిపోయినాక సంపాదనలో పడ్డ తర్వాత మళ్లీ బ్యారిస్టర్ చదువుతారా ఏంటి? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, మొదటి పాయింట్, అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి పాత్ర వారి వారిది, దానిని యథార్థంగా అభినయిస్తున్నారు. 2. లక్ష్యాన్ని ముందుంచుకొని సంతోషంతో గంతులు వెయ్యాలి. మేము చదువు ద్వారా లక్ష్మీ నారాయణ లాగా తయారవుతున్నామని బుద్ధిలో ఉండాలి. వరదానం స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్ర గతితో ముందుకు వెళ్లే మాయాజీత భవ. బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ. ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉన్నట్లయితే తీవ్ర గతితో ముందుకు వెళుతూ ఉంటారు. ఒక్కవేళ సేవ బాగుండి స్మృతి బలహీనంగా ఉన్నట్లయితే, లేక స్మృతి చాలా బాగుండి సేవ బలహీనంగా ఉన్నట్లయితే తీవ్ర గతి ఉండదు. స్మృతి మరియు సేవ రెండింటిలో తీవ్ర గతి ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ తోడుతోడుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటం సహజమైపోతుంది. ప్రతి కర్మలో కర్మ సమాప్తికి ముందే సదా విజయం కనిపిస్తుంది. శ్లోగన్: ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మలుగా భావిస్తూ నడవండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: అన్నిటికంటే సహజమైనది సదా సంతుష్టంగా ఉండేటటువంటి విధానం మన ముందు ఎల్లప్పుడూ ఏదో ఒక విశేష ప్రాప్తిని ఉంచుకోవాలి. బాబాతో ఏమేమి లభించినయి, ఎంతెంత లభించింది, మన ప్రాప్తులను చూసుకోవాలి. జ్ఞాన ఖజానా ఎంత పొందాను, యోగంతో శక్తులు దివ్య గుణాల ప్రాప్తులు ఎంత పొందాను. ప్రాక్టికల్ నశాలో సంతోషంలో ఉండే ప్రాప్తులు ఎంత పొందాను. ప్రాప్తులను నిరంతరం ఏదో ఒక ప్రాప్తిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తు చేసుకుంటూ సంతుష్టంగా ఉండండి. ఓం శాంతి.